జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 రంగరామానుజీయర్ స్వామివారు భగవద్గీతకు అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందజేశారు. ఆ వ్యాఖ్యానం ప్రశ్నోత్తరాలుగా చాలా ఆసక్తిగా శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో సాగుతోంది. ఇప్పటి వరకు 110 భాగాలు పూర్తి అయ్యాయి. ప్రత్యేకించి 4వ అధ్యాయంలో కర్మకి జ్ఞానానికి ఉన్నటువంటి విశేషములు, దానిలో ఉన్న రకాలు సమూలంగా అర్థం చేసుకుంటూ మనందరికీ ఎంతో ఉపయోగపడేటట్టుగా మళ్ళీ దాన్ని వ్యక్తపరుస్తూ స్వామివారు సాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత భాగం ఈవేళ కొనసాగింపు. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున 2010వ ప్రశ్న అడిగితే దానికి స్వామివారు, నాయన నీ ప్రశ్న నాకు అర్థమైంది అని అంటూ చెప్పుకొచ్చారు. దాన్ని ఈవేళ మళ్ళీ కొనసాగింపు. అడియేన్ రామానుజదాస దాసోహం స్వామి, రా నాయన, రా కూర్చో. భగవద్గీత చాలా గొప్ప గ్రంథము అని ఒప్పుకుంటావా? అయ్యో, ఎంత మాట స్వామి, నేను ఒప్పుకోవడం ఏమిటి? చాలా అద్భుతమైనటువంటి విశేషాలు దీనిలో మీరు చెప్తూ ఉంటే, ఇంత పవిత్రమైన గ్రంథం ఇన్నాళ్ళు ఎందుకు సరిగ్గా చదవలేకపోయానా, తెలుసుకోలేకపోయానా అని కూడా అనిపిస్తూ ఉంటుంది స్వామి. బాగుంది. ఏమిటి విశేషం? నిన్న నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. అంటే మనం ఏ పనులు తాను ఏ పనులు చేస్తున్నాడో ఆ పనుల విషయంలో ఆత్మజ్ఞాన అనుసంధానం జరుగుతూ ఉన్నంత మాత్రాన సరిపోతుందా అని ఒకటి నాకు అర్థమైంది అడిగిన దానిలో. అలాగనే ఆత్మసాక్షాత్కార అభిప్రాయంతో ఒక కొత్త కర్మ ఏమీ ప్రారంభించ అవసరమే లేదు అని. అలా ప్రారంభించకపోతే మరి వాడికి అసలు కర్మయోగి అనే పేరు ఎలా కుదురుతుంది అనేవి నీ ప్రశ్నలు. అంతేనా అన్నారు. దానికి శిష్యుల సమాధానంతో ఈవేళ మళ్ళీ కొనసాగింపు. అడిగిన స్వామి సరిగ్గా గ్రహించారు. అదే స్వామి, మనసులో ఉన్నటువంటి భావం అదే. కొత్తగా ఏమీ ప్రారంభించకుండా ఉంటే వాడంతట వాడికే కర్మయోగి అనే సంతృప్తి రావద్దు. ఏదైనా ఒక ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు మాత్రమే అది ఫలితాన్ని ఇస్తుంది అనే ధైర్యం ఉంటుంది కదా. భలే భలే, నువ్వు చెప్పింది నిజమే. అది మానవ సహజమైనటువంటి ప్రవృత్తే. మన అనారోగ్యాలని బాగు చేసేవాడు భగవంతుడే అని ఎంత అనుసంధానంతో ఉన్నా మాత్రలు వేసుకోకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకుండా ఉండేవారు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. ఏదో ఒకటి చేస్తున్నప్పుడు కలిగే ధైర్యం వేరు. స్వామి, అదే నేను కూడా అంటున్నది. చేస్తున్న ప్రతి కర్మని కర్మయోగంగా మార్చే మానసిక అనుసంధానంతో పాటు కర్మయోగి ఇంకా ఎలా ముందుకి ప్రొసీడ్ అవ్వచ్చో అనేది దాసుని ప్రశ్న. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు 25వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు 6 శ్లోకాల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా కర్మయోగాలు చేయవచ్చో స్వామివారు ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. సరే స్వామి, సంతోషం. అది పక్కన పెడదాం. అసలు కర్మయోగ భేదాలు ఎలా ఉంటాయో, ఎన్ని ఉన్నాయో అది కొద్దిగా వివరిస్తారా స్వామి? అయ్యో, చక్కగా అనుసంధానం చేద్దాం. చూడు తర్వాత శ్లోకమే 25 నుంచి ప్రారంభమవుతుంది. అడియన్ అడియన్. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇంకోసారి శ్లోకం. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. దీనికి అన్వయం కూడా సంస్కృతంలోనే సాగించాలి. అపరే యోగిన దైవం యజ్ఞమేవ పర్యుపాసతే, అపరే బ్రహ్మాగ్నౌ యజ్ఞేనైవ యజ్ఞం అపజుహ్వతి. అంటే ఏమిటంటే, కొందరు కర్మయోగులు దేవతార్చనలోనే ఉంటూ అదే ఒక పరమనిష్టగా ఉన్నారు కొంతమంది. మరికొందరు ఇంతకుముందు చెప్పిన శ్లోకాల్లో లాగా బ్రహ్మ అనే అగ్నిలో బ్రహ్మే బ్రహ్మమును హోమం చేస్తున్నాడు అనే నిష్టతో యజ్ఞయాగాది కర్మలు చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు. స్వామి ఒక్కొక్క శ్లోకం తర్వాత చెప్తురు కానీ అసలు కర్మయోగులు ఎంతమంది ఉంటారో అందరినీ ఒక్కసారి ఏకరువు పెట్టండి. వాళ్ళ లిస్ట్ ఎంత ఉందో ఒక్కసారి తెలియజేస్తే సంతోషం స్వామి. ఓ అలాగే, మరి విను చెప్పనా. దేవతార్చనలో చాలా ఇష్టపడి నిష్ఠగా సాగించేవాడు కొంతమంది. కాదు కాదు, యజ్ఞయాగాదుల్లోనే మాకు చాలా తృప్తి అంటూ దానియందు నిష్టతో మరికొంతమంది. ఇంద్రియాలను విషయాల వైపు వెళ్లకుండా చేసేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. విషయములందు ఆసక్తిని నివారిస్తూ ఉండేవారు కొంతమంది. మనస్సుకు ఇంద్రియ వ్యాపారాల యందు స్పృహ లేకుండా చేసేవారు మరికొంతమంది. ధన సంపాదన చేసి దానిని భగవంతుని యందు వినియోగించాలి అనుకునేవారు కొందరు. తపస్సులు చేసేవారు కొందరు. పుణ్యక్షేత్రాలు తిరిగేవాళ్ళు, తీర్థాలను సందర్శించేవారు. వేదాధ్యయనమే చాలా గొప్పది అనుకునేవారు. వేదార్థాన్ని అభ్యసిస్తే చాలు అని, ప్రాణాయామం చేసుకుంటే చాలు అని అంటూ దాని రేచక పూరక కుంభకాలతోనే ఆసక్తిగా ఉండేవారు కొంతమంది. ఇలా వీరందరూ కూడా తమ తమ నిత్య నైమిత్తిక శాస్త్రవిహిత కర్మలను చేస్తూనే కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు. ఇదే వారి తమ తమ ప్రతిరోజు చేసే నిత్య నైమిత్తిక కర్మలని. వదలిన వారికి ఇవి కూడా ఫలితాన్ని ఇవ్వవు. ఇది చేసేదాన్ని వదిలేస్తే ఫలితం ఏమైనా వస్తుందా అంటే రాదు. తమ తమ రొటీన్ నిత్య నైమిత్తిక కర్మలని, వదలిన వారికి ఇవి కూడా ఫలితాన్ని ఇవ్వవు. స్వామి చాలా పెద్ద లిస్టే ఉందండి మీరు చెప్పింది. 25వ శ్లోకం దాని యొక్క వివరం మరొక్కసారి అందించండి స్వామి. ఏ వివరమేమంటూ ఏముంది దీనిలో? ప్రత్యేకించి ఈ శ్లోకంలో రెండు రకాల కర్మయోగుల్ని చెప్పేస్తున్నారు అంతే. వీరిలో ఒక రకం వారు దైవయజ్ఞం చేస్తారు, అంటే దేవతార్చన యందు చాలా శ్రద్ధ కలిగి ఉంటారు అని. మరికొందరో యజ్ఞయాగాది కర్మల యందు పూనికతో ఉంటారు, అంటే శ్రద్ధ కలిగి ఉంటారు అని. నిజమే స్వామి, అర్థమైంది. తర్వాత అంటే 26, 27 శ్లోకాలు కలిపి చెప్పేసుకుంటే తెలుస్తుంది మనకి. అడిగిన అనుగ్రహించండి. అలా ఎందుకనంటారు 26, 27? ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, గుర్తుందో లేదో నీకు, ఇంద్రియముల కంటే బలమైనవి విషయములు. ఆ విషయాల కంటే మనస్సు ఇంకా బలమైంది. ఆ పద్ధతుల్లో యత్నించి కొందరిని ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు. ఆ పద్ధతుల్లో ప్రయత్నిస్తున్న వారు ఉంటారు కదా, ప్రత్యేకించి వాళ్ళని గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే ఏంటి స్వామి? అంటే కొంతమంది ఇంద్రియాన్ని నియమించేవారు, విషయాల్ని దూరం చేసేవారు మరికొంతమంది, మనస్సుని తిప్పేసేవారు కొందరు అని అంటూ ఈ రెండు శ్లోకాల్లో కలిపి చెప్తున్నారు. అడిగని ఆ శ్లోకాలు ఒకసారి చదివి చెప్తే ధన్యుణ్ణి. అలాగే అలాగే అన్నీ వదలకుండా చదువుకుందాం. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జిహ్వతి, శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జిహ్వతి, సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జిహ్వతి జ్ఞానదీపితే. అన్వయం అన్యే శ్రోత్రాదీని ఇంద్రియాణి సంయమాగ్నిషు జిహ్వతి. అన్యే శబ్దాదీన్ విషయాను ఇంద్రియాగ్నిషు జిహ్వతి. అపరే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ జ్ఞానదీపితే ఆత్మసంయమయోగాగ్నౌ జిహ్వతి. అంటే తెలుగులో తాత్పర్యం శ్రద్ధగా విను. కొందరు శ్రోత్రము మొదలైన ఇంద్రియములను సంయమనము అనే అగ్నిలో దహించేస్తారు. కొందరు శబ్దాది విషయాలను ఇంద్రియములు అనే అగ్నిలో దహిస్తారు. ఇంకొందరు అన్ని ఇంద్రియ కర్మలను ప్రాణకర్మలను జ్ఞానప్రకాశము మనోనిగ్రహం అంటే జ్ఞానప్రకాశకరమైనటువంటి మనోనిగ్రహం అనే అగ్నిలో దహించేస్తారు. స్వామి అంత పెద్దగా దాసు అర్థం చేసుకోలేడు, కొద్దిగా వివరించండి. డే ఏముంది, చాలా సింపుల్ విను చెప్తాను. సిగరెట్ తాగుతూ ఉంటారు చాలామంది, అది చెడ్డదా మంచిదా? అవునా, అందరికీ తెలుసు అది చెడ్డది అని. అందుచేత కొందరు సిగరెట్లు తాగే వాళ్ళతో స్నేహమే చెయ్యరు. సిగరెట్లు తాగే వాళ్ళతో కలవవలసి వచ్చినా ఇంకొందరు ఆ వాసనని లెక్క చెయ్యరు. బలవంతంగా ఎవరైనా తాగించేరనుకో ఇంకొందరికి వారు దానిని మనస్సుకు ఎక్కించరు, అంటే అలవాటు పడతారు. అలవాటు పడతారా? పడరు కదా. మరి అలవాటు పడిపోరు, దానిని మనస్సులో తెచ్చుకోరు, మనస్సులో నిలుపుకోరు. వాళ్ళు ఎంత బలవంతం చేసినా ఏం చేసినా అక్కడికక్కడే ఆ పని ఏదో ముగించేసేసి చి అని అనుకుంటూ వచ్చేస్తారు. అది ప్రమాణంగా తీసుకోరు, దాన్ని అలవాటుగా కూడా పెట్టుకోరు. స్వామి చాలా బాగుంది మీరు చెప్పింది ఉదాహరణ. నాకు ఇంకో ఉదాహరణ తెలుస్తోంది స్వామి. ఇప్పుడు గొంగళి పురుగులు ఉంటాయి, అక్కడ ఉన్న చోటకి వెళ్ళవలసి వస్తుంది ఎప్పుడో తెలియకుండా, ఏ చెట్టు కోసమో పువ్వుల కోసమో. అక్కడికి వెళ్ళనే వెళ్ళకూడదు, వెళ్ళామే అనుకోండి, దానిని మన జోలికి రానివ్వకుండా ఉండాలి. ఏదో తప్పనిసరిగా అది వచ్చి మీద పడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? విదిలించుకుని పారేయాలి, అంతేనా స్వామి? అదే కదా జరుగుతుంది లోకంలో, ఎప్పుడు దాన్ని కోరి కోరి తెచ్చుకోడు కదా. భలే చెప్పావు, భలే చెప్పావు. అంతే అంతే, ఇంద్రియాలు విషయాలు మనస్సు అనే ఈ మూడు కదా ప్రధానమైనవి మనకి. ఇంద్రియాలంటే తెలుసు కదా నీకు, కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఇవి. మరి విషయాలంటే రూపము వాసన శబ్దం రుచి స్పర్శ. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులే శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణ ఈ ఇంద్రియాలని ప్రకృతిలో పడేస్తూ ఉంటాయి. అందుకని కొందరు కర్మయోగులు ఈ ఇంద్రియాలని ఆ విషయాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు. మరికొందరు కర్మయోగులు విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియాలకి వాటి యందు ఆసక్తిని కలగనివ్వరు. వింటున్నావా జాగ్రత్తగా? వేరే కొందరున్నారు కర్మయోగులు, ఆత్మజ్ఞానం అనే వెలుగుతో నిండిన మనస్సుని ఇంద్రియాలు ఏమనుభవిస్తాయో పట్టించుకోని స్థితికి తీసుకొని రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. స్వామి చాలా చక్కగా ఉంది స్వామి. ప్రాణకర్మాణి అని శ్లోకంలో వచ్చింది కదా స్వామి, దాని అర్థం అంటే ఎలాగా? ప్రాణకర్మాణి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసులు అని అర్థం. ఓహో అలాగా స్వామి, సరే సరేగా. మరి 28వ శ్లోకం దాన్ని కూడా కొనసాగించండి స్వామి, చెప్తున్నాను. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః. సులభమైనటువంటి అన్వయం. యతయః సంశ్రితవ్రతాః అపరే ద్రవ్య యజ్ఞాః తపోయజ్ఞాః యోగ యజ్ఞాః స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః జ్ఞాన యజ్ఞాశ్చ. అంటే చక్కని యత్నము గలవాడు దృఢ సంకల్పులు అయిన కొందరు కర్మయోగులు ద్రవ్యార్జన చేసి దానాలు ధర్మాలు దేవతార్చనలు చేస్తారు. మరికొందరు శాస్త్ర పద్ధతిలో శరీరాన్ని కృషింపచేసుకొని తపస్సులు చేస్తుంటారు. మరి ఇంకా కొందరు పవిత్ర విషయ ప్రాప్తే ప్రధానంగా ఉంటారు. ఇంకా కొందరు వేదం చదువుకుంటారు, మరికొందరు వేదార్థం చదువుతూ ఉంటారు. అడిగాను అడిగాను, మరి యోగ యజ్ఞం అంటే యోగాభ్యాసం కదా అని అంటూ 2024వ ప్రశ్నని శిష్యుడు అడిగితే దానికి స్వామివారు సమాధానం చెప్పబోతున్నారు. ఆ విషయాన్ని రేపటి రోజు గమనిద్దాం. ఇంత చక్కగా మనకి ఈ విషయాలని అర్థం చేయిస్తున్నటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి కటాక్షాలు లభించాలి అని విన్నపం చేసుకుంటూ పెరుమాళ సన్నిధిలో అడిగాను. రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.